అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్తిదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటః విఘ్నరాజః గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రః గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతికి. పూర్వం మాళవ దేశాన్ని చంద్రాంగదుడను ఒక రాజు పరిపాలించాడు. ఆయన భార్య పేరు ఇందుమతి. మనం మహానుభావులం గనక శ్రోతలంటే ఎలా ఉండాలో మీరే నిరూపిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అడిగినంత మాత్రం చేత నిన్నటి ఆ రాజుగారి పేరు అందరూ చెప్పేశారట, చెప్పలేని వాళ్ళు ఒక్కళ్ళు లేరట. ఇది చాలా ఆశ్చర్యం ఆనందము కలిగింది నాకు. అంటే ఒక కథ ఒక పురాణం వింటే అందులో ప్రతి పాత్రలో లీనమైపోతున్నారన్నమాట. బహుశా మీరే మగవాళ్ళు చంద్రాంగదుడిలో ఆడవాళ్ళు ఇందుమతిలో లీనమైపోయి మీ బొందను మీరే మర్చిపోయారు. బొంద అంటే శరీరం అండి. బొంది బొందే బొందియా ఇవన్నిటికీ కూడా శరీరం అని అర్థం. తమ శరీరాన్ని తాము మర్చిపోయారంటే ఎంత గొప్ప విషయం ఇది, చాలా సంతోషం. ఈ చంద్రాంగద మహారాజు గారు వేటకి వెళ్ళిన కథ చెప్పుకున్నాం. చంద్రాంగద మహారాజు గారిని వేటలో ఓ బ్రహ్మరాక్షసుడి యొక్క సైన్యం వెంటబడిందని చెప్పుకున్నాం. అందులో బ్రహ్మరాక్షసు ముద్దు పెట్టుకుంది, ఆయన హడిలి పారిపోయాడు, ఒక సరస్సులో దూకాడు. ఆ సరస్సులో నాగకన్యలు పట్టుకెళ్ళారు. ఈయన అదృష్టం అందరూ వరిస్తూనే ఉన్నారు, ఈయన భరించలేకపోతున్నాడు తప్ప. నాగకన్యకలు పెళ్లి చేసుకోమంటే, బాబోయ్ నేను మానవ స్త్రీలను తప్ప నాగకన్యలను అసలు భరించలేను అన్నాడు. రాక్షస స్త్రీలని ఈ సర్పకన్యల్ని నేను భరించలేను అనగా, వాళ్ళు నీకు నీ భార్యకి 12 ఏళ్ళు వియోగం కలుగ్గాక అని శపించి వాడిని చెరసాల పాలు చేశారని చెప్పుకున్నాం. తదనంతరం ఏం జరిగింది? ఈ రాక్షసు వచ్చింది, సరస్సులో నీరంతా తాగేసింది. ఒక ఏడాది పాటు ఎండగట్టింది చెరువుని. అందులో రాజుగారు కనబడక వీడెక్కడ దొరుకుతాడానని మానవ రూపం ధరించి వెతకడం మొదలుపెట్టిందనమాట. సరే మొత్తం మీద ఏమైతేనే ఈ రాక్షసి అలా తిరుగుతోంది. ఈలోప ఇందుమతి గారు భర్త గారు పోయారనుకుని బెంగపెట్టుకుంది, మాంగళ్య చిహ్నాలు విడిచిపెట్టింది. కొంతకాలం గడిచింది, రాజ్యపాలన మాత్రం విడిచిపెట్టలేదు. దాన్ని బట్టి ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. భర్త పోవడం అనేది ఒక గొప్ప కష్టం. ఆ కష్టాన్ని దిగమ్రింగుకుని చెయ్యవలసిన బాధ్యత మాత్రం విడిచిపెట్టకుండా ఉన్నది కనుకే ఇందుమతి ఉత్తమ స్త్రీ. ఉత్తమ స్త్రీలు కష్టాలకు లొంగరు. ఈ ప్రపంచం ఏమైపోయినా తాము చేసే పని చేస్తారు. అసలు స్త్రీలకు ముఖ్యమైనది భర్తే కదా. అటువంటి భర్త మరణించాడు అని ఆవిడ అనుకున్నప్పుడు కూడా కొంత దుఃఖం పొందిన ప్రజా పరిపాలన మానలేదు, ధర్మకార్యాలు మానలేదు, గురువులని పూజించడం మానలేదు. దీన్ని బట్టి ఏం చేయాలి మనం? అప్పుడప్పుడు కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు కష్టాలకి ఏడవకూడదు. ఏడ్చేవాడు పరమ క్షుద్రుడు అల్పుడట. కష్టాలు మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయండి? కొంతమంది కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయంటారు. మానులకి పెద్ద కష్టాలు వస్తాయి. మాను అంటే చెట్టుకు వచ్చే కష్టం మనిషికి ఎక్కడొస్తుంది? చెట్టును నరికేస్తారు. కొంతమంది ఇలాంటి కుర్ర పీనుగులేమో దాని మీద లవ్ సింబల్ చెక్కుతారు, పొడుస్తారు, గిల్లుతారు, కొమ్మలు పీకుతారు, ఎన్ని పనులు చేస్తున్నారంటే పాప చెట్లని బతకనివ్వరు. ఈ మానవుడు తాను బతకడు, ఇతరులని బతకనివ్వడు, చెట్లని బతకనివ్వడు, పుట్టల్ని బతకనివ్వడు, చీమల్ని బతకనివ్వడు, దోమల్ని బతకనివ్వడు, అన్నిటినీ చంపి 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 ఎవరు తను తస్తాడు. కాబట్టి అందరికీ కష్టాలు వస్తాయి. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అన్నారు. అందరికీ కష్టాలు వస్తాయి పాపం. ఇప్పుడు సత్యనారాయణ గారు హాయిగా ఆయనకి ఏదో నెలకు 50,000 పెన్షన్ వస్తుంది, ఆయనకి ఏం టెన్షన్ లేదనుకుంటారు. ఆయనకున్న టెన్షన్స్ ఆయనకున్నాయి, మనకు కనపడం అంతే. ఆయన ఏదో పాపం బెంజిగారులు వస్తున్నారు అనుకుంటారు, కానీ ఈ బెంజిగారిని డ్రైవ్ చేయడానికి ఎంత బాధపడతారు. మధ్య మధ్యలో ఈ బెంజిగారి మీద పడుతుంటే అడ్డంగా ఎవడొచ్చి బండి మీద గుద్దెట్టా మధ్యనే, దానికి మళ్ళీ అనవసరంగా 100,000 రూపాయలు తగిలేయిందిట. అంచేత కారులో పెడితేనే సుఖం అనుకోకండి. ఆయన బాధ ఆయనకుంటుంది. గురువు గారు ఏమో హాయిగా పురాణం చెప్తున్నారు, ఆయనకేం బాధ లేదనుకుంటారు. ఆయన బాధ ఆయనకుంటుంది. ఎవడు సెల్ ఫోన్ మాట్లాడతాడో, నేను డిస్టర్బ్ అవుతాను అనే బెంగ నాకు ఉంది కదా, అదో బాధేగా. అలా ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఎక్కడో చోట ఎంతో కొంత బాధ లేకుండా ఉండదు. ఈ బాధలన్నిటినీ దిగమరింగుకొని తాను చేయవలసిన కర్తవ్యం చెయ్యాలి. దాన్ని ఉత్తమ లక్షణం అంటారు. కాబట్టి చిన్న చిన్న వాటికి ఎప్పుడూ బాధపడకండి, ఆత్మహత్య చేసుకోకండి. పెళ్ళవలేదనో, పెళ్ళయ్యాక భర్త గారు సరిగ్గా చూడడం లేదనో, అన్నం ఎక్కువైందనో తక్కువైందనో, ఎవరో ఏదో అన్నారనో, అనలేదనో, అనపోతే కూడా బాధ. ఏదో ఒకదానికి తొందరపడి పురుగుల మందు తాక్కండి, విషం తాక్కండి, ఆత్మహత్య చేసుకోకండి. ఎప్పుడు ధైర్యంతో ఉండండి. సరే, కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఆవిడ మహాత్పురాలు పరిపాలన చేస్తోంది. అంత ధైర్యంతో ఉన్న ఉత్తమురాలు కనుక ధర్మకార్యాలు మానలేదు కనుక ఆవిడికి భగవద్ అనుగ్రహం కలిగింది. ఒక రోజున అక్కడికి నారద మహర్షి చిచ్చెర విచ్చేసి, అమ్మా నీ భర్త పోలేదు, ఆయన హాయిగా పాతాళంలో ఉన్నాడు, కాకపోతే పాతాళంలో చెరసాలలో ఉన్నాడు. నాగస్త్రీలు ఆయన్ని వివాహం చేసుకోవాలని భావించి లొంగకపోతే ఆయనని చెరసాలలో పెట్టారు. నువ్వేమో మరణించాడు అనుకున్నావు అనగానే ఆవిడ ఆనందపడి, ఎంత సుఫార్ చెప్పారండి, ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్, ఆఫ్టర్ 12 ఇయర్స్ భర్తగారు బతికి ఉన్నాడనే వార్త విని ఎంతో ఆనందం పొందానంది ఆవిడ. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయమే. 12 ఏళ్ళ తర్వాత మర్చిపోతారు కదా అన్నీని. అప్పుడు కనుక భర్తగారు వస్తే ఈ భార్య ఏమైపోతుందా నాకు చాలాసార్లు అనుమానం అనమాట. ఆ కాలం కాబట్టి ఆవిడ పొంగిపోయి మళ్ళీ సౌభాగ్య చిహ్నాలు ధరించి, ఇప్పుడు నా భర్త పాతాళం నుంచి భూలోకానికి ఎలా వస్తాడు, తిరిగి ఆయనతో నాకు సమాగమం ఎలా జరుగుతుంది అని అడిగింది. అప్పుడు ఆయన, గణేశ చతుర్థీ వ్రతం అనే ఒక దివ్య వ్రతం ఉన్నది, ఆ వ్రతం నీకు ఉపదేశిస్తాను. ఆ వ్రతం ప్రకారంగా నేను చెప్పినట్టుగా విఘ్నేశ్వరుణ్ణి ఎలా పూజించాలో అలా పూజించు. ముందుగా శ్రావణ మాసంలో చతుర్థి నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు ఈ మాసకాలం విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఇది నియమం అని తెలుసుకో. మొదటి నియమం, శ్రావణ శుక్ల చతుర్థి నుండి భాద్రపద శుక్ల చతుర్థి అంటే వినాయక చతుర్థి వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఇది ప్రథమ నియమం. దీనికి మాత్రమే గణేశ చతుర్థి వ్రతం అని పేరు. కాబట్టి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో చూడాలి. అందులో శుక్లపక్షంలో చవితి రాగానే చూసుకోవాలి. ఆ రోజు మట్టితో కానీ, సాధ్యమైనంతవరకు మట్టితోటే చేయమన్నారు. మట్టి దొరకని పక్షంలో దానికి కూడా ప్రత్యామ్నాయం ఉంది. మన అదృష్టవశాత్తు ఇక్కడ చక్కని పొలాల్లో మట్టి దొరికింది. మట్టితో విఘ్నేశ్వరుణ్ణి మనకి తోచిన రీతిలో తయారు చేసుకున్నాం. పాపం ఇంగ్లాండ్లో ఉన్నారు ఒకరు, వాళ్ళకి మట్టి దొరకలేదు. ఎక్కడ చూసినా మట్టి బదులుగా మంచు తప్పేమీ లేదు. అసలు మట్టి లేకుండా ఎలా ఉంటుంది, నాకు మళ్ళీ కొంత అనుమానం వచ్చింది అనుకోండి. కానీ కొన్ని చోట్ల మట్టి సరిగ్గా దొరకదట, అది ఏం మట్టో తెలియదు. కానీ ఇప్పుడు ఏ అరబ్ కంట్రీలోనూ ఉన్నారంటే ఇసుక తప్ప ఎక్కడే ఉంటుంది, పిసుక్కుందామంటే ఇసుక తప్పే ఉండదు. ఆ ఇసుకతోటి విఘ్నేశ్వరుడు చేయలేము. ఎక్కడ చూసినా ఇసుకే, ఇలాంటి మట్టి ఉండదు. అలాంటి చోట ఏం చెయ్యాలి, వెండితో కానీ బంగారంతో కానీ ఇవేమీ దొరకకపోతే చెట్టు బెరడు లేక ఆకుతో కూడా విఘ్నేశ్వరుని చేసుకోవచ్చు. ఆకు మీద అందంగా విఘ్నేశ్వరుని గోరుతో చెక్కుంటారు కొంతమంది. ఒక పెద్ద ఆకు సంపాదించి గోటితో విఘ్నేశ్వరుడి ఆకారాన్ని చిత్రీకరించుకోవచ్చు. దానికి పత్ర గణపతి అని పేరు. ఈ ఆకు ఎండిపోయిన తర్వాత కానీ పచ్చిగా ఉన్నా కానీ పూజలో పెట్టి దాన్ని కూడా పూజించవచ్చు.
ఇవి కూడా దొరకని వాడు కాగితం మీద కూడా విఘ్నేశ్వరుడి పటమును చిత్రీకరించి పెట్టుకోవచ్చు. ఈ మధ్యన ఒక ఆయన అడిగాడు, మా ఊళ్ళో కాగితం ఉండదు, నేను ఒక విచిత్ర దేశంలో ఉన్నాను, ఆకులు దొరకవు, మట్టి దొరకదు, ఏహీ దొరకదు, అప్పుడు నేను ఏం దొరుకుతుందండి అని అడిగాను. సెల్ ఫోన్ ఉందన్నాడు. సెల్ ఫోన్లో విఘ్నేశ్వరుడు కనపడుతున్నాడంటే కనపడుతున్నాడండి. అయితే ఆ కంట అక్కడ పెట్టుకుని ఆ సెల్ ఫోన్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోరాని ఆయన. అసలంటూ మనస్సు ఉంటే మార్గం ఉంటుందన్నారు. సెల్ ఫోన్ కూడా దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏదన్నా ఆలోచించవచ్చు. సెల్ ఎలాగో ఉంది కనుక ఆయన మాట్లాడాడు కదా. సెల్ దొరకకపోతే ఏం చేస్తా, కాస్త ఇలా కాస్త బొజ్జన్న వాడిని తీసుకొచ్చి వాడికి ఓ తొండం తగిలించేసి ఓ ముసుగు వాడికి నామం పెట్టి పూజ చేసేయచ్చు. భావనం అవసరం. ఏమీ లేకపోతే ఊహించి భగవంతుడున్నాడని పూజ చేయమన్నారు తప్ప పూజ మానమనలేదు. అన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. భక్తి ఉంటే, మనస్సు ఉంటే మార్గం పరమాత్ముడు చూపిస్తాడు. అలా విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుని మాసం పాటు రోజు 108 నామాలతోటి, అష్టోత్తర శతనామాలతోటి అన్నమాట, అలాగే 21 పత్రాలతోటి స్వామిని పూజించాలి. అంగపూజ కూడా చేయాలి, సర్వాంగాన్ని పూజయామి అని. విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఏదో ఒక దివ్య మంత్రం, ఏకాక్షర గణపతి బీజం కానీ, లేదా సిద్ధి గణపతి మంత్రం కానీ, లేదా క్షిప్ర గణపతి మంత్రం కానీ, హేరంబ గణపతి మంత్రం కానీ, హేరంబుడు అన్న గణపతే కానీ హేరంబ గణపతి అని ఒక రూపం కూడా ఉంది కనుక మంత్రశాస్త్రంలో ఆ మంత్రం కూడా జపం చేయచ్చు. ఏదో ఒక మంత్రం జపం చెయ్యాలి. ఏ మంత్రానుష్ఠానము లేనివాడు విఘ్నేశ్వరుడికి సంబంధించిన స్తోత్రములు చదువుకోవచ్చు. ఇందాక చెప్పిన సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక, ఈ 16 నామాలతో అయినా భగవంతుణ్ణి స్తుతించవచ్చు. మంత్రానుష్ఠానం ఉంటే ఎక్కువ లాభం ఉంటుంది. మొత్తం మీద విఘ్నేశ్వరుణ్ణి ఈ విధంగా అనుష్ఠానం చేసి మెప్పించాలి. ఈ కాలములో ఆయనకి కుడుములు, ఉండ్రాళ్ళు కానీ, బెల్లము కానీ, వడపప్పు పానకం వంటివి కానీ ఏదో ఒక పదార్థం మనకి తోచింది నివేదన చెయ్యాలి. ఆ ప్రసాదం తాము తినడమే కాకుండా ఇతరులకు కూడా పెట్టాలి. కొంతమంది ప్రసాదం తాము ఒక్కరవే తింటారు, అలా తినకూడదు. ఈ ప్రసాదం అందరికీ పంచిపెట్టాలి. ఈ మాసమంతా నియమములు పాటిస్తే మంచిది. నేల మీద పడుకోవడం, నేల మీద ఏ దర్భో చాపో ఏదో ఒకటి వేసుకుని పడుకోవచ్చు, లేదా మంచం మీద పరుపు తీసేసి ఆ చెక్క మీద పడుకున్నా పర్వాలేదు. ఈ కాలంలో శాకాహారమే స్వీకరించాలి. భగవంతునికి సంబంధించిన కథలు వినాలి, నామస్మరణం చెయ్యాలి. ఇలా విఘ్నేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి కుదిరితే రోజు ఆయనకి కాస్త ఒక నృత్యం, ఓ పాట వినిపించండి. రోజు కుదరకపోతే ఆఖరు రోజైనా, ఉద్వాసం రోజైనా సరే ఒక పాట వినిపించాలట. ఆయనకి నృత్యము గీతము అంటే ఇష్టం. విఘ్నేశ్వరుడికి తధీంధీన్ తననని ఎవరన్నా నృత్యం చేస్తే ఆనందపడతట. మాకు నృత్యం ఎక్కడొచ్చండి బాబు, మాకు ఇప్పుడంతా పిచ్చి పిచ్చి సినిమా డ్యాన్స్ తప్ప అంటే ఏదో ఒక భంగిమ చూపించండి రా, ఇలా చెయ్యొద్దండి, అదే నృత్యం అనండి, ఏం చేస్తాం, సంతోషిస్తాడు ఆయన. మాకు పాట రాదండి, మా మాటే అదో చిత్రంగా ఉంటుంది, ఇంకా పాట ఏమొచ్చు అనుకుంటే తోచినట్టు పాడండి, ఎందుకు పాడలేము, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. అందరికీ భగవంతుడు మధురకంఠమే ఇవ్వక్కర్లా, ప్రయత్నిస్తే భగవంతుడికి ఒక గీతం మనం వినిపించగలుగుతాం అన్నమాట. కొంతమంది పాడితే మధురంగా ఉంటుంది, ఎండిపోయిన చెట్లు చిగురిస్తాయి, కొందరు పాడితే చిగురించిన చెట్లు ఎండిపోతాయి. ఎలా అయితేనే మొత్తం మీద ఏదో రకంగా పాట పాడమన్నారంతే. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం అని అదే ఓ పాట అనుకో కాసేపు. అందరూ ఘంటసాలగా వాతాపి గణపతి భజన పాడలేరు కదా, అందరూ ఆయనలాగా అద్భుతమైన గణపతి యొక్క పాటలు పాడలేరు కదా. అదే ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం. ఆయన ఏదో దివ్యలోకం నుంచి, కైలాసం నుంచి వచ్చినటువంటి ఒక ప్రమథ గణాల్లో వ్యక్తి కనుక పాడాడు. మనం మనకు తోచిన రీతిలో పాడదాం. ఇలా గీతం వినిపించాలి. ఆ కన్న విఘ్నేశ్వరుడి ప్రతిమ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు అక్కడ మృత్ప్రతిమ ఉంది, ఆ ప్రతిమకి పూజ చేశాక చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అందుకే ప్రతిమ పెట్టుకునేటప్పుడే ప్రదక్షిణకి వీలుగా పెట్టుకోవాలట. గోడకు తగిలించామండి, గోడ చుట్టూ ఏం ప్రదక్షిణ చేస్తామండి అంటే ముందే ప్రదక్షిణ చేయాలని ఒక నియమం చెప్పేశాక ఇప్పుడు పురాణంలో. కాబట్టి ప్రదక్షిణ చేయడానికి వీలుగా మధ్యలో పెట్టుకుంటే ఈ కెమెరా పెట్టినట్టుగా అప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. ప్రదక్షిణ చేయకపోతే మాత్రం ఈ గణేశ చతుర్థి వ్రతం సంపూర్ణ ఫలితం ఇవ్వదు. తప్పక ప్రదక్షిణ చేయాలి. ఒకవేళ ఏ కారణము చేతనైనా పొరపాటున గోడకి చేర్చారనుకుందాం విఘ్నేశ్వరుణ్ణి, అప్పుడు ప్రదక్షిణ తన చుట్టూ తాను తిరగమన్నారు, ఆత్మ ప్రదక్షిణ చేయొచ్చట. విఘ్నేశ్వరుడు చుట్టూ ప్రదక్షిణ చేయలేని వాడికి ఏ కారణం చేతనైనా ఆత్మప్రదక్షిణ ఇచ్చారు. తన చుట్టూ తనలో బంగారంలా తిరగాలి. ఆ తిరిగేది వేగంగా కాకుండా కొంచెం మెల్లగా తిరగమన్నారు. అలా తిరిగితే అక్కడికి ఈ వ్రత ఫలితం సంపూర్ణముగా లభిస్తుంది. విఘ్నేశ్వరుడు సర్వాంతర్యామి, అంతటా నిండి ఉంటాడు. ప్రదక్షిణ చేయడంతో అంతటా నిండి ఉన్న ఆయన శక్తి ఒక రూపం ధరించి మనల్ని అనుగ్రహిస్తుంది. వక్రతుండం ఓంకారంగా మారుతుంది, ఓంకారం వక్రతుండంగాను మారుతుంది. ఈ చరాచర జగత్తులో ఉన్న బుద్ధులన్నీ బొజ్జగా మారుతాయి. అపూర్వమైన దివ్య రూపంతో విఘ్నేశ్వరుడు కనపడి కానీ కనపడకుండా కానీ ఈ వ్రతం చేసిన వాళ్ళని అనుగ్రహిస్తాడు. ఎక్కడో కొంతమంది అదృష్టవంతులు, మీలాంటి పుణ్యాత్ములుంటే అటువంటి వాళ్ళకి విఘ్నేశ్వరుడు తన దివ్య రూపంతో దర్శనమిచ్చి వరాలు ఇస్తాడు, ఓదారుస్తాడు, వారు కోరుకున్న ఫలితాలు ఇస్తాడు. మరికొంతమందికి కనపడకుండా మరొక మానవ రూపంలో దర్శనమిచ్చి వరాలు ఇస్తాడు. రకరకాలు వరాలు అనేవి. దైవం మానుష రూపేణ, దేవుడు మనిషి రూపంలో కూడా దర్శనమిస్తాడు. కాబట్టి మనకు ఉపకారం చేసే ప్రతి మానవుడు ఆ పరమాత్మే అనుకోండి. ఈ వ్రతం చేయమని నారదుడు చెప్పగానే నారద మహర్షి, మీరే దగ్గరుండి పౌరోహిత్యం వహించండి అంది ఆవిడ. నారదుడు అంతటి వాడు, ఈ వ్రతం చెప్పాక మళ్ళీ బయటవాడిని పురోహితుడిగా వరించడం ఏమిటి, ఆయన్నే గురువుగా వరిస్తున్నాను, ఆయన్నే వ్రతం చేయించమని కోరుతున్నానని కాళ్ళు పట్టుకుంటే, అలాగే తల్లి నువ్వు కోరేవు కాబట్టి నెల్లాళ్ళు నీ దగ్గర ఉంటాను, విఘ్నేశ్వర పూజ నేను ఈ వంకతో చేస్తానన్నాడు ఆయన. జయగణనాయక విఘ్న వినాయక భవహర శుభకర గజముఖ గణపతి మూషిక వాహన త్రిభువన పూజిత గణపతి వినుతి చేసెద కొనుమా అంటూ నారదుడు గానం చేస్తూ ఆవిడ చేత మాసం పాటు సంపూర్ణంగా గణేశ చతుర్థి వ్రతం చేయించాడు. రాజుగారి భార్య, సమస్త పదార్థాలు ఉన్నాయి, కష్టాలలో ఉన్నది కాబట్టి భక్తి పెరిగింది. కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు భక్తి పెరుగుతుంది కొందరికి. కొందరికి ఎప్పుడూ ఒకటి అనుకోండి, కష్టాల్లో ఉన్నా కష్టాల్లో లేకపోయినా ఎప్పుడు దిక్కుమాల భక్తి. అంతేగాని ఆవిడకి మహాత్మురాలికి భక్తి బాగా కుదిరింది. అన్నిటికీ మించి చేయించేవాడు ఎదురుగుండా నారదుడు కదా. నారదుడంతటి వాడు ఎదురుగా గురువుగా కూర్చుని వ్రతం చేయిస్తూ ఉంటే ఆవిడ సెల్ ఫోన్ మోగుతూ కూర్చుని మాట్లాడుకోగలదా? కాబట్టి ఆవిడ పూర్తిగా అత్యంత భక్తి శ్రద్ధలతో అన్నీ మరిచిపోయి చేసింది. పరమాత్మునికి లడ్డూలు నివేదన చేసింది, మోదకాలు నివేదన చేసింది, ఉండ్రాళ్ళు నివేదన చేసింది. ఈ ప్రసాదాన్ని తాను తిన్నది, ఇతరులకు పెట్టింది. సరిగ్గా నెల్లాళ్ళు పూర్తయింది. ఆకాశవాణి రూపంలో గణపతి సందేశం ఇచ్చాడు. అమ్మా ఇందుమతి, నీవేం భయపడవలసిన అవసరం లేదు. మా భై, నువ్వు ఏ విధంగానూ భయపడద్దు. నా మహామహిమ వల్ల, నా వ్రతానుష్ఠాన ప్రభావం వల్ల నాగకన్యకల మనస్సు మారుతుంది. శీఘ్రకాలంలో నీ భర్త వస్తాడు, శత్రుపీడ తొలగిపోతుంది, మీకు ఏడుగురు సంతానం కలుగుతారు, పిల్లలతో జల్లలతో సుఖంగా బతుకుతారు అని విఘ్నేశ్వరుడు వరం ఇచ్చాడు. అన్నాడో లేదో, విఘ్నేశ్వరుడి భార్యలో ఒక ఆవిడ పేరు బుద్ధి. ఈ బుద్ధి మహావేగంగా వెళ్ళి నాగకన్యకల బుద్ధిలో ప్రవేశించింది. దాంతో నాగకన్యకల మనసు మారిపోయింది. వాళ్ళు లెంపలు వేసుకుని, మనం ఎంత పొరపాటు చేశాం, పరమ పుణ్యాత్ముడు మానవ స్త్రీలను తప్ప అన్యకాంతల్ని వరించను అని శపథం చేసినటువంటి ఈ చంద్రాంగదుణ్ణి, ధర్మాత్ముణ్ణి చెరసాల్లో పెట్టి బలాత్కారంగా వివాహం చేసుకోవాలనుకున్నాం. 12 సంవత్సరములుగా మనం ఆయనకి శాపం పెట్టి చెరసాలలో పెట్టి ఎన్ని రకాలుగా వేధించినా ఆయన లొంగాడా? లొంగలేదు. అంటే అతడు ఎంత భక్తుడో తెలుస్తున్నది, అతనికి మాట మీద నిలకడున్నది. అతను ఏమన్నాడు, నేను మానవ స్త్రీలను తప్ప అన్యకాంతలను వరించను అన్నాడు. ఆ మాట మీద 12 ఏళ్ళైనా నిలబడ్డాడు. ఏమన్నా నిజంగా పరమసుందరీముడులు కదటండి నాగకాంతలు. నాగకాంతలకి కామరూపం ఉంటుంది, పావులుగాను పుష్పమును ఉండగలరు, సుందరీముడులుగా మారతారు. అటువంటి సుందరీముడులు వరాలిచ్చే స్త్రీలు వచ్చి వరిస్తే కాదని అనగలిగాడు ఆయన. అన్నాడంటే, నేను మానవ స్త్రీలను తప్ప అన్య స్త్రీలను పెళ్లి చేసుకోను అనే మాట మీద గట్టిగా నిలబడినట్టే కదా. అది చాలా కష్టం అలా నిలబడ్డం. కొంతమంది మధ్య మధ్యలో మారిపోతూ ఉంటారు. మొదట్లో భక్తితో చేరతారు, తర్వాత రక్తిలోకి అడుగు పెడతారు. కానీ ఆయన నిష్టతో ఉన్నాడు. ఇటువంటి వాడిని మనం ఏడిపించాం, దంపతుల్ని విడదీశాం, దంపతుల్ని విడదీయడం మహాపాపం, పాపం ఆ ఇందుమతి ఎంత ఏడుస్తోందో అనుకున్నారట వాళ్ళు. భార్యాభర్తలు విడదీయడం పాపమని 12 ఏళ్ల తర్వాత ఇవాళ వాళ్ళు గుర్తుకొచ్చింది. కారణం, గణేశ్వరుడు తన బుద్ధిని పంపాడు, ఆయన భార్య బుద్ధి వచ్చి వాళ్ళ బుద్ధిలో దూరడం వల్ల వాళ్ళ బుద్ధి మారింది.
నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృవిభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం.
ఎవరైనా అలసి నిద్రపోతూ ఉంటే నిద్రపోతున్న వాడిని బలాత్కారంగా లేపి నిద్రాభంగం చేయటం బ్రహ్మహత్యా పాపంతో సమానం. పురాణ కథలు జరుగుతూ ఉంటే మధ్యలో గట్టిగా మాట్లాడి దానికి ఆటంకం కలిగించటం బ్రహ్మహత్యా పాపంతో సమానం. దంపత్యో ప్రీతి భేదనం, భార్యాభర్తలను విడదీయటం మహాపాపం. కొంతమంది దిక్కుమాలండి, హాయిగా కొడుకు కోడలే సుఖంగా ఉంటే చూడలేక ఈ కొడుకుని రెచ్చగొట్టి ఆ కోడల మీద ఉసిగొలిపి రోజు యుద్ధం చేసేలా చేస్తారు దిక్కుమాల బతుకులవి. అసలే పూర్వజన్మలో పాపాల వల్ల రకరకాల రోగాలు వస్తాయి. అసలు ఇవాళ రోగాలన్నిటికీ మూల కారణం ఏంటి? మనం చేసే మహాపాపాలే. అందుకే కొంతమందికి వేళ్ళు వంగిపోయి, కొందరికి మూతి వంగిపోయి, కొందరికి అనారోగ్యం వచ్చి ఇష్టం వచ్చినట్టు ఎందుకు అయిపోతున్నారంటే పూర్వజన్మలో చేసిన మహాపాపాలు. ఈ పాపములు సరిపోక మళ్ళీ కొత్త పాపాలు ఒకటి. దంపతుల్ని విడదీసి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి, వాళ్ళ మధ్య బాధ పెట్టి, వాళ్ళకి తగాదా పెట్టి ఏం బాగుకుంటాడు ఈ మానవుడు? ఇదిగో ఈ మహాపాపం వల్ల బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది, క్రూర కఠోర ఘోర నరకాల పాలైపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టకండి. ఎవరన్నా కలిసిమెలిసి ఉంటే ఇంకా 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 ఐకమత్యం పెంచండి. అయ్యో సత్యనారాయణ గారు ఎంత మంచివారు, ఆవిడ సుబ్బలక్ష్మి గారు ఎంత, ఉదయ భాస్కర్ లక్ష్మి గారు ఎంత మంచివారు, వాళ్ళిద్దరూ మంచివాడు కలిసి ఉండాలని చెప్పాలి తప్ప వాళ్ళ మధ్యలో తగాదా పెట్టమేంటి? పిచ్చివేషాలు వేయటం కాకపోతే ఈ పాపం ఎప్పటికీ ప్రాయశ్చిత్తం లేని పాపం. అన్ని పాపాలు, 4 పాపాలు పాపాలే. అందున భార్యాభర్తలు విడదీయడం ఇంకా పెద్ద పాపం. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేస్తానమాట, ఎవరైనా దంపతులు కలిసిమెలిసి ఉంటే ఆనందించండి. ఇంకా చెప్పాలి కొడుక్కి. మీరు ఎవరైనా అత్తలు ఉంటే వెంటనే ఇంటికి వెళ్ళాక, అమ్మాయి నువ్వు నా కూతురు ఇలాంటిది అని నేను కోడలతో మాట్లాడాలి. ఒరే దిక్కుమాల కొడుక, ఎందుకురా పిల్లని ఏడిపిస్తావు, ఎక్కడి నుంచి వచ్చింది మన ఇంట్లోకి, నెత్తి మీద పెట్టుకు చూడరా అని చెప్పాలి. అలా భార్యాభర్తల మధ్యలో తగాదా లేకుండా చూడాలి. అప్పుడు సకల పుణ్యాలు పొందుతాం, వ్రతాలు అనుష్ఠానం చేసిన పుణ్యం పొందుతాం. మొగుడు పిల్లల మధ్యలో తగాదా పెట్టడం అంత పాపం మరొట్లేదని చెప్పాను. కాబట్టి దంపతుల మధ్యలో తగాదా బ్రహ్మహత్యా పాపంతో సమానం. శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని దూరం చేయటం కూడా మహాపాపం. తల్లికి దూరం చేసి బిడ్డను ఎత్తుకుపోయి ఎవడకు అమ్మితే అది ఎంత పాపం అండి? ఇవన్నీ బ్రహ్మహత్యా పాపము వంటి పాప ఫలితాన్ని మనకిస్తాయి. మనం నాగకన్యకలమయ్యుండి 10 మందికి వరాలు ఇవ్వవలసిన వాళ్ళమయ్యుండి అన్యాయంగా చంద్రాంగద మహారాజుని, ఇందుమతిని వేరు చేశాం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఒకటే, రాజుగారిని తిరిగి తన భార్య దగ్గరికి పంపేయటమే, ఆ భార్యాభర్తలతో కలిసి ఉండేలా చేయటమే మంచిది అనుకుని వెంటనే చెరసాల దగ్గరికి వెళ్ళి రాజుగారికి కాళ్ళకి వేసిన సంకెళ్ళు తీసివేసి చెరసాల తలుపులు తీయించి, రాజా మమ్మల్ని క్షమించు, ఏదో క్షణికోద్రేకంతో కామోత్కంఠతతో మేము మీ దంపతుల్ని వేరు చేశాము, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఇప్పుడు మాకు మనస్సులో పశ్చాత్తాపం కలుగుతున్నది, బహుశా నీ భార్య ఏదైనా ఒక వ్రతం అనుష్ఠించి ఉండవచ్చు, ఆ వ్రతానుష్ఠాన ఫలితం వల్లే నిన్ను విడిచిపెట్టాలని కోరిక కలిగింది, ఇదిగో నీకు రకరకాల సంపదలు ఇస్తున్నాం, భూలోకానికి వెళ్ళడానికి కావలసిన ఒక వాహనం ఇస్తున్నాం, ఈ దివ్య వాహనం మీద ఎక్కి భూలోకానికి పో అని ఒక సర్పవాహనం అతనికి ఇచ్చారు. ఆ వాహనం చూడ్డానికి పాము ఆకారంలో ఉంది, మధ్యలో మెత్తని ఆసనం ఉంటుంది, అందులో కూర్చుంటే మెత్తగా ఉంటుందన్నమాట, చెక్క ముక్కలా ఉండకుండా. అందులో కూర్చున్న వాడికి సన్నని పాటలు కూడా వినపడతాయిటండి, మళ్ళీ మ్యూజిక్ కూడా వినపడుతుందట. మళ్ళీ ఆ మ్యూజిక్ కూడా ఏంటంటే మధురంగా ఉంటుంది, డిస్టర్బ్ చేయదన్నమాట. అలా మ్యూజిక్తో కూడిన మ్యాజిక్ చేసేటటువంటి వాహనంలో కూర్చో, రివ్వని నిన్ను పాతాళం నుంచి భూలోకానికి పట్టుకుపోతుంది. నిన్ను మీ ఇంట్లో చేర్చిన తర్వాత ఈ వాహనం అదృశ్యమై మా దగ్గరకు వస్తుంది అని అతనికి పాతాళ లోకంలో ఉండే అమూల్యమైన సంపదలు ఇచ్చి పంపారట. ఆ సంపదలు ఏమిటి? రకరకాల మణులు. ఒక మణితో ఒక దేశం కొనొచ్చు, అంత ఖరీదు చేస్తాయి మణులు. అటువంటి మణులు, సువర్ణ ఆభరణాలు, మంచి కిరీటం, నవరత్న ఖచ్చితమైన కిరీటం ఒకప్పుడు బ్రహ్మగారు తయారు చేసి అశ్వసేనుడని ఒక నాగరాజు గారికి ఇచ్చారు. ఆ కిరీటాన్ని ఆ రాజుగారు, ఆ రాజుగారి వంశస్థులు ధరిస్తారు. అశ్వసేనుడు చాలా గొప్పవాడు, ఆయన గురించి మీరు మార్కండేయ పురాణంలో కూడా విన్నారు. అశ్వతరుడు, అశ్వసేనుడు, కంబళుడు అని ముగ్గురు అన్నదములు అనమాట. అందులో ఈ అశ్వతరుడికి అశ్వసేనుడికి కూడా శివానుగ్రహం ఉన్నది. అందుకే బ్రహ్మగారు వాళ్ళకు ఒక కిరీటం ఇచ్చాడు. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యాన్ వయోద్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలిల్చిరి భూమి సంస్తవనీయంబగు ఈ కిరీటము శిరోధార్యంబు నీకీ ఎడల్ భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా అని కంకంటి పాపరాజు గారు ఒక గొప్ప పద్యం రాశారు. ఈ పద్యం రాయడం వెనకాతల మనకి ఒక గొప్ప కథ ఉంది. అది తెలుసుకుంటే బ్రహ్మగారు ఎవరెవరికి కిరీటాలు ఇచ్చారో తెలుస్తుంది. రామాయణం మీరు చాలాసార్లు విన్నారు, అందులో ముఖ్యంగా నా ద్వారా ఈ మధ్యనే హైదరాబాద్లో సంపూర్ణంగా విన్నారు. అందులో ఏమనుంటుంది చివరన, కిరీటం బ్రహ్మణా నిర్మితం పురా యుద్ధకాండలో పట్టాభిషేకంలో ఉంటుంది. బ్రహ్మగారి చేత నిర్మింపబడిన కిరీటం ఇది. బ్రహ్మ ఒకప్పుడు 1116 కిరీటములు తయారు చేశాడు. తానే స్వయంగా తన మహామహిమతో సృష్టించాడు. అందులో ఒక కిరీటం సూర్యుడికి ఇచ్చాడు. సూర్యదేవ దీనిని నీ వంశస్థులకి ఇయ్యి అన్నాడు. సూర్యభగవానుడికి ఆయన ఇచ్చాడు బ్రహ్మగారు ఒక కిరీటం. సూర్యుడు తన కొడుకుల్లో పెద్ద కొడుకు వైవస్వతమనువుకి ఇచ్చాడు. ఆ వైవస్వతమనువు తన కొడుకు ఇక్ష్వాకుడికి ఇచ్చాడు. ఇక్ష్వాకు వంశస్థులంతా దాన్ని నెత్తిమీద పెట్టుకున్నారు. అందుకే ఈ కిరీటం నవరత్నములు తాపడము చెయ్యబడి ధగ 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 వెలిగిపోతున్న అమూల్యమైన బ్రహ్మచేత నిర్మింపబడిన కిరీటం ఇది. ఈ మహాకిరీటాన్ని మీ వంశం వాళ్లంతా శిరస్సున ధరించి ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. నువ్వు కూడా ఈ కిరీటం ధరించు రాఘవా అని వశిష్ఠుడు అన్నాడు. ఇక రెండవ కిరీటం చంద్రుడికి ఇచ్చాడు. చంద్రుడు ఏం చేశాడు, తన కుమారుడైనటువంటి చంద్రుడికి బుధుడు కొడుకు. చంద్రుడికి తారకి బుధుడు పుట్టాడు, బుధుడికి ఇచ్చాడు. బుధుడు తన కుమారుడికి పురూరవుడికి ఇచ్చాడు. పురూరవుడు ఏం చేశాడు, తన కుమారుడు నహుషుడికి ఇచ్చాడు. నహుషుడు తన కుమారుడు యయాతికి ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి ఆ వంశస్థులంతా ఆ కిరీటాన్ని ధరించారు. ఆ కిరీటమే ధర్మరాజు గారు కూడా ధరించారు. ఏకకాలంలో ఆ వంశస్థులంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరంపరగా వచ్చారు. ఇక మూడవ కిరీటాన్ని సుదర్శనుడని ఒక మహారాజు గారికి ఇచ్చాడు. ఆ సుదర్శన వంశస్థులంతా దాన్ని ధరించారు. నాలుగవ కిరీటాన్ని అశ్వసేనుడికి, అశ్వతరుడికి, అన్నదమ్ములకి ఇచ్చాడు. అందులో అశ్వసేనుడు అశ్వతరుడికి ఇచ్చాడు. అశ్వతరుడు తన వంశస్థుడికి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక ఐదవ కిరీటం దీనిని ఆదిశేషుడికి ఇచ్చాడు. ఆరవ కిరీటం వాసుకి ఇచ్చాడు. ఏడవ కిరీటము స్వయముగా జనమేజయ మహారాజు గారికి చంద్రవంశస్థుల్లో జనమేజయ మహారాజు గారి మీద అభిమానంతో మళ్ళీ ఇచ్చాట. ధర్మరాజాదులు ధరించిన ఆ కిరీటం పరీక్షిత్తు తర్వాత భస్మ అయిపోయిందండో. పరీక్షిత్తు గారు కిరీటంతో సైతంగా బూడిదైపోయాడు. ఆ కిరీటం ఆయన ఎవరికి ఇవ్వలేదు. కారణం కొన్ని కారణముల చేత ఆ కిరీటం ఆయన దగ్గర అట్టే పెట్టారు. అందుకని జనమేజయుడికి మళ్ళీ ఇచ్చాడు. ఇలా ఒక్కొక్క కిరీటం ఒక్కొక్కడికి ఇచ్చారు. 1116 కిరీటాలు ఎవరికి ఇచ్చారో చెప్తే పురాణం మళ్ళీ 10 రోజులు చెప్పాలి. అందువల్ల అందరికీ చెప్పక్కర్లేదు. ముఖ్యమైన కిరీటాలు అవి. తక్కిన కిరీటాలు ఆయా వ్యక్తులకి, మహానుభావులకి, బ్రహ్మగారు వీలున్నప్పుడల్లా ఇచ్చాడు. ప్రహ్లాదుడికి ఇచ్చాడు ఒకటి, దైత్యుల్లో కొందరికి, సిద్ధుల్లో కొందరికి, చారణులలో కొందరికి, కింపురుషుల్లో కొందరికి, పాతాళవాసుల్లో మరికొంతమందికి, వసువుల్లో కొంతమందికి. ఈ విధంగా సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరికీ బ్రహ్మగారు కిరీటాలు ఇచ్చాడు. ఆ బ్రహ్మగారి అనుగ్రహం ఉంటే నాకు ఒక కిరీటం, మీకు ఒక కిరీటం కూడా ఇవ్వగలడు. 1116 ఆయన తలుచుకుంటే ఇంకో 116 చేయించగలడు. ఆయనకు ఆనందం కలిగింది అనుకోండి. గణేశ పురాణం చెబుతున్నాడు శ్రద్ధగా అయిన పాపం ఆయనకి ఇద్దాం అనిపించిందా, టక్కర ఒక కిరీటం నా నెత్తి మీద ప్రత్యక్షం అవచ్చు. కాకపోతే ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకు తిరిగితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ దొంగ పేరుకో దాని మీద దృష్టి కలిగిందంటే మళ్ళీ సెక్యూరిటీ ప్రాబ్లం. అందుకనే కిరీటం నాకు బ్రహ్మగారు ఇచ్చినా మీకు చూపించట్లేదు. ఆ కిరీటం మీకు కనపట్లేదు కానీ నెత్తి మీద ఒక కిరీటం ఉండే ఉండవచ్చు కాక. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఆ కిరీటం, దివ్య కిరీటం, అశ్వతరుడి దగ్గర నుంచి ఈ నాగకన్యలు స్వీకరించి అది కూడా ఇచ్చారు చంద్రాంగద మహారాజు గారికి. అంటే అక్కడికి మణులు, రకరకాల ఆభరణాలు, అపూర్వమైన కిరీటం ఇవన్నీ ఇచ్చి పంపారు. 12 ఏళ్ళు జైల్లో ఉంటూ ఉన్నాడు కానీ భలే ఆభరణాలు రాలేదండి.
12 ఏళ్ళు జైల్లో ఉన్నా మంచి ఐశ్వర్యం వచ్చింది. అందుకని కొంతమంది జైల్లో ఉంటే ఉంటే డబ్బు సంపాదిస్తే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది దొంగలు ఉంటారు, వారానికి ఒకసారి జైలుకి వెళ్ళడమే, దొంగ సొమ్ము అమ్మడం, జైలుకి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ తెచ్చుకోవడం, జైలుకి వెళ్ళడం, బెయిల్ తెచ్చుకోవడం, ఏమైతేనే డబ్బు సంపాదించాడు కావాడు, డబ్బు సంపాదించుకొని అందరూ దండం పెట్టేస్తారన్నమాట. ఇది కలియుగం లక్షణం. కానీ ఆ రాజుగారు దొంగ వస్తువులు అమ్మి జైలుకి వెళ్ళలేదు, ఆయన ధర్మాత్ముడై జైలుకి వెళ్ళాడు. అందుకే ఆయనకి అన్ని రకాల కానుకలు ఇచ్చారు, అవన్నీ పుచ్చుకొని ఆయన భూలోకానికి వచ్చాడు. సరిగ్గా నారదుల వారు హారతిప్పించి అన్ని పనులు చేయించి ఇంక వెళ్ళొస్తానంటూ ఉంటే మా ఆయన వచ్చేదాకా ఉండండి, ఇంకొక 2 రోజులు ఎందుకు ఆవిడ. అందుకని నారదుడు ఆగాడు. నారదుడు పూజామందిరంలో గణేశ్వరుడికి మళ్ళీ కొత్తగా పూజ చేయిస్తున్న సమయంలో, అంటే ఈ వ్రతం అయిపోయింది, మాసవ్రతం అయిపోయింది, మళ్ళీ అక్కడ ఉన్నాడు గనక గణపతిని భక్తితో పూజ చేయించేట. ఎవరి చేత? ఇందుమతి చేత. ఇందుమతి నారదుని ఆధ్వర్యంలో సౌభాగ్య చిహ్నములు ధరించి గణపతి పూజ చేస్తున్న సమయంలో ఈ నాగ వాహనం అక్కడికి వచ్చింది. ఆ వాహనంలో ఉన్న చంద్రాంగదుడు కిందకి దిగి ముందు గురువైన నారదుడికి నమస్కరించాడు. సాధారణంగా ఎవరైనా అక్కడికి రాగానే ఇందుమతి ఇందుమతి అని భార్య దగ్గరికి పరిగెత్తియాలి. ఎందుకని 12 ఏళ్ళు భార్యకు దూరంగా ఉన్నవాడికి అక్కడ గురువు లేదు, బరువు లేదు. మీరు ఎక్కడ చూడండి, అక్కడ గురువుగారు ఉంటూనే ఉంటారు, మొగుడు పిల్లలు ఒక్కసారి గురువుగారి సంగతి తర్వాత చూద్దామని చెప్పేసి ఆయన ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటారు. ఇక్కడికి వచ్చి కూడా అలా పలకరించుకుంటున్నారుగా. ఇంకా అలా చేస్తే సామాన్యులకి ఆయనకి తేడా ఏమున్నది? ఆయన ఎన్నాళ్ల తర్వాత భార్యను చూచినా నారదుడు ఎదురుగా కనబడగానే నేను ఇవాళ చెరసాల నుంచి విముక్తి పొంది నా భార్య దగ్గరికి వచ్చానంటే, నా రాజ్యం పొందానంటే దానికి ఈ గురువుగారే మూలం అని గ్రహించేశాడు. గ్రహించి పరుగు పరుగున నారదుని పాదాలు పట్టుకుని ఆ వాహనం నుంచి దిగడంతో పరుగునొచ్చి గురువుగారి కాళ్ళ మీద పడిపోయి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. గురుదేవా, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నీవు ఈ విఘ్నేశ్వర వ్రతం నా భార్య చేత చేయించావు, గణేశ్వరుడు అనుగ్రహించాడు, తత్ప్రభావంతో నాకు బంధ విముక్తి అయ్యింది అని ఆ తర్వాత గణపతికి నమస్కరించి భార్య ద్వారా జరిగిన విషయాలు తెలుసుకున్నాడు. నారదుడు వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. హాయిగా భార్యా సమేతంగా ఆయన కాలక్షేపం చేశాడు. ఆ పూట ప్రజలందరినీ ఆనందపెట్టాడు. ఈలోపు ఒక మానవ స్త్రీ రూపంలో ఈ రాజుగారు ఏమైపోయాడో వెతుక్కుంటూ రాక్షసి మాత్రం వదలలేదండోయ్. ఆనాడు బ్రహ్మరాక్షసి వెంటబడిందని చెప్పుకున్నాం కదా, నీరు కూడా తాగేసింది అది. ఏమైనా సరే నన్ను తప్పించుకుని వెళ్ళిన వాడు అంతం చూడాలి, వాడిని పొందాలనుకుంటూ తిరుగుతోంది. దానికి మొత్తం మీద విషయం అందింది, వార్త తెలిసింది. ఏ నవరంధ్రాలు టీవీ కూడా ప్రసారం చేసి ఉంటాడు 24 న్యూస్లో. రాజుగారు పాతాళలోకం నుంచి వచ్చాడు అటో అని కింద పైన 4-5 సార్లు స్క్రోలింగ్ ఇచ్చేసరికి విషయం తెలిసింది దానికి. పరుగు పరుగును వచ్చేసింది అంతఃపురంలోకి. ఓరి రాజా, నన్ను తప్పించుకుని అరణ్యంలో సరస్సులో దూకి పాతాళ కన్యల దగ్గరికి వెళ్ళావట, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరిగి నీ భార్య దగ్గరికి వచ్చావట, ఏమైతే నిన్ను వదులుతాననుకున్నావా, నిన్ను వీడని నీడను నేనే అని పాడుకుంటూ వచ్చి వాడిని పట్టుకోబోయింది. అప్పుడు జరిగిందో తమాషా, గణేశ వ్రతం మహిమంటే మాట్లా మరి. పూజామందిరంలో ఉన్న గణేశుని మృత్ప్రతిమ మట్టి ప్రతిమలో నుంచి ఒక అద్భుతమైన అంకుశం బయటకు వచ్చింది. గణేశ్వరుడు ఓ చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం కూడా ధరిస్తాడు. పాశాంకుశ వరాభీష్ట ప్రదాయకుడు ఆయన. ఆయన చేతిలో ఒక అంకుశం ఉంది, ఏనుగుని పడవడానికి ఉపయోగించే అంకుశం. ఆ అంకుశం రివ్వునొచ్చింది, మహాకాంతితో వెలుగుతూ వచ్చి ఈ రాక్షసి వక్షస్థలాన్ని చీల్చుకుని బయటకు వచ్చేసింది. కొంతమంది బాణాలు గట్టిగా వేస్తారు, కొంతమంది బాణం వేస్తే ఆవిడ మీద వేస్తే ఆయన తగులుతుంది. అంత గొప్ప విలుకాళ్ళు ఉంటారు కొందరు. మరికొంతమంది బాణం వేస్తే గుచ్చుకుంటుంది కానీ గుచ్చుకుని ఆగిపోతుంది. కొంతమంది బాణం మహావేగంగా బలంగా వేస్తారు, వాళ్ళు వేస్తేట వక్షస్థలం చీల్చుకుని బాణం బయటకు వచ్చేస్తుందిట. ధర్మరాజు గారు శల్యుణ్ణి చంపాడు ఆఖరణ. శల్యుణ్ణి ఎవరూ చంపలేకపోయారు. ఎంత వీరుడు భీముడు శల్యుణ్ణి చంపలేకపోయాడు. అర్జునుడి అస్త్రాలకి శల్యుడు చావలేదు. కారణం శల్యుడు ధర్మాత్ముడట, ధర్మాత్ముడిని ఇంకో ధర్మాత్ముడు తప్ప చంపలేడు. అందుకని కృష్ణుడు మహాభారత యుద్ధం 18వ రోజు యుద్ధంలో మధ్యాహ్నం పూట
నువ్వు ఎంత గింజుకున్నా మీరెవ్వరూ ఈ శల్యుణ్ణి చంపలేరు. శల్యుణ్ణి ఒక ధర్మరాజే చంపగలడు. ధర్మరాజా, నీ దగ్గర ఉన్న ఈటే గురి చూసి విసిరితే వాడు చస్తాడన్నట్ట. అప్పుడు ధర్మరాజు గారు శక్తి తీసుకుని, నేను నిత్యం శివుణ్ణి పూజించిన వాడినైతే, నిత్యం కృష్ణుడి పాదాల మీద నాకు భక్తి ఉన్నది నిజమైతే, నేను ధర్మం తప్ప అధర్మం ఎరగని వాడినైతే ఈ శక్తి వెళ్ళి శల్యుణ్ణి చీల్చి చంపుగాక అని బలంగా విసిరాట. ఎంత బలంగా విసిరాడంటే ఈ శక్తి అంటే ఈటే వాడి గుండెలు చీల్చుకుని బయటకు వచ్చి నేల మీదకు వచ్చి మళ్ళీ నేల మీద ఉన్నటువంటి నీళ్లు తన దగ్గరికి తీసుకుని అందులో శుద్ధి తిరిగి ధర్మరాజు దగ్గరికి వచ్చేసింది అన్నారు. వాడు బోర్లా పడి చచ్చిపోయాట. అంటే అంత బలంగా విసిరాడనమాట ఆయన. ఆ చేతిలో ఉన్న ఈటి గుండెల్ని చీల్చుకుని బయటకు వచ్చేసింది. అక్కడితో ఆగల, నేల మీద పడి నేల చీల్చింది. నేల చీల్చి అడుగు నుంచి నీరు బయటికి తెప్పించింది. పాతాళగంగ కూడా బయటకు వచ్చింది. ఆ గంగలో ఈ ఈటి తనను తాను శుద్ధి చేసుకుంది. రక్తం అంతా కడుక్కున్నది. కడుక్కుని తిరిగి మళ్ళీ ధర్మరాజు దగ్గరికి వచ్చేసింది అన్నారు. వాడు డామని బొక్కబోర్లో పడిపోయాట. అద్భుతమైన దృశ్యం అది. అంత బలంగా విసరగలడు ధర్మరాజు తలుచుకుంటే ఆయనది ధర్మబలం అన్నారు. మిగతా వాళ్ళది శరీర బలం అయితే సంపూర్ణ ధర్మబలం ఆయంది. కాబట్టి కొంతమంది విసిరితే అలా ఉంటుందన్నమాట ఆయుధం. అలా ఈ విఘ్నేశ్వర ప్రతిమలో నుంచి వచ్చిన అంకుశం రాక్షసి వక్షస్థలం చీల్చుకుని బయటకు వచ్చింది. అది అలా ఢామని బోర్లబడి చచ్చిపోయింది. దాంతో ప్రజలందరూ హర్షధ్వానాలు చేశారు. జై బోలో గణేష్ మహారాజుకి అన్నారు. అలా అన్నారు వాళ్ళంతా. అనగానే అక్కడ వాళ్ళంతా ఇలాగే మీలాగే జై అన్నారు. అక్కడ రాజుగారి ప్రజలు కొన్ని లక్షల మంది కాబట్టి వాళ్ళు గట్టిగా అరిచారు. మన వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు కొద్ది పరిధివి కాబట్టి, పైగా వచ్చేటప్పుడు పోసే కాఫీ తాగి ఉండరు, అందులో కొంచెం నీరసంగా జై అన్నారు. కానీ అక్కడ వాళ్ళు ఉత్సాహంతో రాక్షసి చచ్చిపోయింది, పైగా గణేశ మహిమతో మరణించింది, అన్నిటికీ మించి ఆ దృశ్యం కళ్ళారా చూడటం వల్ల బలంగా జై అన్నారు. జై బోలో గణేష్ మహారాజుకి అలా అన్నారన్నమాట. కాస్త అంత ఓపిగ్గా అన్నారు. ఆ తదనంతరం అంకుశం తిరిగి వచ్చి ఆ ప్రతిమ చేతిలోకి వచ్చేసిందిట. ఇటువంటి మహామహిమలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. పరమభక్తులకి మాత్రమే అటువంటి మహిమలు భగవంతుడు చూపిస్తాడు. సరే, అక్కడికి కథ సుఖాంతమైంది. రాక్షసి మరణించింది, దంపతులు కలుసుకున్నారు. 12 ఏళ్ల తర్వాత కలుసుకోవడం వల్ల వీళ్ళకి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు కూడా చేశారట. ఎందుకంటే వాడు చచ్చిపోయినట్టుగా భావించి భర్తని వైధవ్య లక్షణాలు ధరించింది. అందుకని మళ్ళీ పెళ్లి లాంటి కార్యక్రమం ఒకటి జరిపి తిరిగి వాళ్ళిద్దరూ పట్టాభిషిక్తులై రాజ్య పరిపాలన చేశారు. ఈ కథ అంతా ఎవరెవరు చెప్తున్నారో మర్చిపోకూడదు మనం. మళ్ళీ సోమకాంతుడనే రాజుగారికి కుష్ఠరోగం వచ్చింది. ఆయన భార్య పేరు సుధర్మ. వీళ్ళు చవనుణ్ణి కలుసుకున్నారు. చవనుడు తన తండ్రి భృగువు దగ్గరికి తీసుకెళ్ళాడు. భృగువు ఈ కథ అంతా చెబుతున్నాడు. చెప్పేటప్పుడు ఏం చేశాడని చెప్పాం, మళ్ళీ ఆయనలో పాపం ఉంది, ఆ పాపమే ఈ కుష్ఠరోగం. రోగం ఉంటే ఆయన కథ వినలేడు. అందుకని కాసిని మంత్రించిన నీళ్లు చల్లాడు రాజుగారి మీద. అప్పుడు సోమకాంతుడి శరీరంలో ఉన్న రోగం ఒక భయంకరమైన రాక్షసుడి రూపంలో బయటకొచ్చింది. పాపం పురుషుడి రూపంలో బయటకొచ్చింది. ఆ పురుషుణ్ణి, ఇదిగో ఈ ఎండిపోయిన మామిడి చెట్టులో కూర్చో అన్నాడు భృగువు. వెంటనే ఈ పాపం కాస్త చెట్టులోకి వెళ్ళగానే చెట్టు కూడా కాలి బూడిదైపోయింది. ఆ బూడిదలోనే ఉండు, ఇతడు పురాణం వింటాడు అనగానే ఆ పాప పురుషుడు అందులోనే ఉన్నట్టు, ఇంకా అందులోనే. నాయనా, నువ్వు శ్రద్ధగా పురాణం వింటే మాత్రం ఈ చెట్టు బాగా పచ్చగా మారిపోతుంది, వేళ్ళు వస్తాయి, కాండం పెరుగుతుంది, బోధి పెరుగుతుంది, లావు అవుతుంది, దాంట్లో నుంచి వరసగా కొమ్మలు పుట్టుకొస్తాయి, కొమ్మల కాకులు పుట్టుకొస్తాయి, తర్వాత పువ్వులు వస్తాయి, ఫలాలు వస్తాయి. అలా బాగా చెట్టు పెరిగితే 10 రోజులు పురాణం పూర్తయ్యేసరికి చెట్టు సంపూర్ణ వృక్షం అయితే అప్పుడు నువ్వు పురాణం శ్రద్ధగా విన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఆ లోపల ఉన్న పాప పురుషుడు భస్మం అయిపోతాడు. పాపం పోతే నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతావు, మహాత్ముడు అవుతావు అని భృగువు చెప్పాడు. ఇప్పుడు 9వ రోజు కథ వింటున్నాడనమాట ఆయన. ఈ కథ వింటున్నప్పుడల్లా చెట్టు ఇంకా పచ్చగా తయారైపోయింది. మంచి వర్షాలు కూడా కురుస్తున్నాయట. అక్కడ నీళ్లు బాగా సమృద్ధిగా చెట్టుకు అందుతున్నాయి. రాజుగారు కూడా తన్మయత్వంతో వింటున్నాడు ఈ సోమకాంత మహారాజు గారు. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు భక్తి పెరుగుతుంది. దుఃఖమే సుమిరను సబ్బకరై సుఖమే కియా నకోయ్, సుఖమే సుమిరను ఎది కరయితో దుఃఖకా హే హోయ్ అని కబీర్దాస్ అన్నాడు. దుఃఖం రాగానే ప్రతివాడికి అప్పుడు భగవంతుడు గుర్తొస్తాట. అదే సుఖం వస్తే ఎవరికి భగవంతుడు గుర్తుకురాడు. అన్నీ బాగున్నాయి అనుకోండి, నెల నెల 100,000 రూపాయల జీతం, రిటైర్ అయ్యాక 60,000 పెన్షను, ఏ టెన్షను లేదు, ఆరోగ్యం బాగుంది, మంచి పెళ్ళాం,
మంచి కొడుకులు, మంచి కుటుంబం, అన్నీ బాగున్నాయి. ఎక్కడ ఏ కష్టం లేకపోతే ఇదంతా నా కష్టార్జితం అండి. మా ఇంట్లో ఎవరికొందండి ఇంత కష్టం? నేనే కష్టపడి సంపాదించా, ఇదంతా నా మహిమ అంటాట. మా నాన్నకి ఆస్తి లేదు, ఇంకోవాడికి ఆస్తి లేదు, అటు ఇటు అంత ఆస్తి నాదే, నేనే కష్టపడి సంపాదించాను అంటాడు పాపం. అదే నెత్తి మీద నాలుగు ముట్టుకెళ్ళి తగిలితే, అమ్మో లేదండి బాబోయ్, దేవుడి యొక్క అనుగ్రహంతో వచ్చింది, లేకపోతే నేనెక్కడ నా బతికి అంత అంటాట. అందుకని భగవంతుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడనమాట, నెత్తి మీద టింగు టింగు అని ముట్టుకాయ పడతాడు. ఆ ముట్టుకాయ కనపడదు. ఎలా కనపడుతుంది? అది కష్ట రూపంలో కనపడుతుంది. దారిద్ర్య రూపంలోనో, రోగ రూపంలోనో, లేక ఏదో సమస్య రూపంలోనో, మొత్తం మీద ఏదో ఒక విచిత్ర రూపంలో ఈ కష్టం మనం ఎదురుగుండా ప్రత్యక్షం అవుతుంది. ఎదురుగుండా ఈ కష్టం ప్రత్యక్షమైతే అప్పుడు ఏం చేస్తామన్నమాట, ఎప్పుడు నేను అహంకరించకూడదు, ఇదంతా పరమాత్మ యొక్క అనుగ్రహం అనుకోవాలి అనుకుని ఇంక అక్కడి నుంచి భగవంతుడి మీద పడతాడనమాట. దుఃఖం వస్తే, కష్టం వచ్చినప్పుడు భగవంతుని స్మరిస్తాడు, సుఖం వస్తే భగవంతుణ్ణి స్మరించడు. అసలు సుఖంలో ఉన్నప్పుడు నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తే కష్టం రాదు, వచ్చినా తట్టుకునే శక్తి ఇస్తాడు ఆయన. అందుకనే ఎప్పుడూ నిత్యం సుఖాలలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి ధ్యానించాలి. ఏమన్నాడు శంకరాచార్యులు వారు, నన్ను నువ్వేం చేసినా పర్వాలేదు, నేను నీ పాదాలే పట్టుకుంటాను. నిన్న ఒక శ్లోకం చెప్పాను, పాతయవా పాతాళి స్థాపయవా సకల లోక సామ్రాజ్యే, నన్ను నువ్వు పాతాళంలో పారవేసిన, సకల సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన అంబా, తవ పదయుగళం నాహం ముంచామి నైవ ముంచామి అన్నాడు. దాంతోపాటు ఇంకోటేమన్నాడు, ఒకవేళ కష్టం వచ్చింది అప్పుడేం చేయాలి, నీ పాద పద్మాలే పట్టుకోవాలి. అప్పుడు నిన్ను గట్టిగా స్మరిస్తే, తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే, కష్టం వచ్చినప్పుడు అమ్మవారి పాదపద్మములను అత్యంత భక్తి శ్రద్ధలతో తలుచుకున్నట్టయితే బ్రహ్మ వంటి వాళ్ళు మనకి సేవకులవుతారు. బ్రహ్మగారు మనకి సేవకులైతే లాభం ఏమిటి? బ్రహ్మగారే మన నుదుట రాత రాశాడండి, ఆ రాత ప్రకారమే జరుగుతుంది ఏదైనా సరే. ఇవాళ మీ అందరి నుదుట గురువుగారు ఎదురుగుండా కూర్చుని పురాణం వినండి అని రాశాడు కాబట్టి మీరు కూర్చుని వినగలుగుతున్నారు. అలా రాయకపోతే ఏం చేస్తానమాట, రోడ్డు మీద తిరుగుతారు. ఒక్కొక్క నుదుట ఏమని రాస్తాడు, ఈ పూట నువ్వు రోడ్డు మీద తిరుగుతూ ఉండగా వర్షం వచ్చుగాక, ఆ వర్షానికి తడిపోయి ఏదో షెల్టర్ కోసం చెట్టు కిందకి చేరు, చెట్టు కిందకి పెడితే ఇంకా వర్షం నెత్తి మీద పడి తడిసిపోదుగాక, ఆ టైంలో కొంగ రెట్ట నెత్తి మీద వెయ్యుగాక, బట్టతల మీద నెత్తి మీద రెట్ట వెయ్యుగాక, అంటే ఆ నెత్తి మీద రెట్ట వేస్తుంది, లేదా పొట్ట పోషించుకుందువుగాక, పకోడీ తిందువుగాక, ఈ పూట నువ్వు పందిని పట్టుకుని దాని కోసుకు తిందువుగాక, ఇలా ఏదో రాత రాశాడు ఆయన, ఆ రాత ప్రకారమే జరుగుతున్నది. కాబట్టి బ్రహ్మగారు ఇప్పుడు మనకి సేవకుడయ్యాడు అనుకుందాం. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అమ్మ సేవ చేస్తే, అమ్మని తలుచుకుంటే బ్రహ్మంతటి వాడు మనకి సేవకుడైతే లాభమేమిటి? ఏ బ్రహ్మదేవ, నా నుదుట ఎందుకు ఈ పనికి మాలిన రాత రాశావు, మంచి రాత రాయి అని కొత్త రాత రాయించుకోవచ్చు. ఇంకా బ్రహ్మగారు మనం చెప్పినట్టు రాస్తాడు, ఇక అన్నీ లాభాలే. ఒక ఆయన వచ్చాడు ఆ మధ్యన, గురువుగారు బ్రహ్మగారు నాకు సేవకుడైతే నేను ఏమని రాయించుకుంటానో తెలుసా అన్నాడు. ఏమని రాయించుకుంటావు? నాకు బట్టతల పోయి మంచి జుట్టు వచ్చేటట్టు రాయించుకుంటానండి అన్నట్ట. చివరికి బ్రహ్మగారు కనబడితే బట్టతల బదులు జుట్టు రావాలని కోరుకుంటున్నట్టువాడు. హాయిగా బ్రహ్మే కనబడితే వైకుంఠానికి వెళ్ళే మార్గం చెప్పమని అడగచ్చుగా, అలా అడగలేరులేండి, అదొక కర్మయోగం. కాబట్టి మొత్తం మీద ఏది ఏమైనా బ్రహ్మ అంతటి వాణ్ణి కూడా సేవకుండి చేసే శక్తి ఆ భగవత్ స్మరణకు ఉన్నది. అందువల్ల ఎప్పుడూ అదే తలుచుకోవాలి. దానివల్ల సకల శుభాలు కలుగుతాయి, దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. అందుకని రాజుగారు అంతకంతకీ శ్రద్ధగా కథ వింటున్నాడు. ఇంకా ఇంకా గణేశ పురాణం చెప్పమన్నట్ట, అదే చెబుతున్నా విను. అత్యంత ప్రాచీన కాలంలో సూరసేనుడని ఒక మహారాజు ఉన్నాడు. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లాగే పాలించాడు. ఆయన దగ్గర చాలామంది దూతలు ఉన్నారు. ఈ దూతలు ఏ మూల ఏం జరిగినా రాజుగారికి వెంటనే సమాచారం ఇచ్చేసేవారట. ఈ దూతల్లో ఒకడికి కుష్ఠరోగం వచ్చింది. రాజుగారికి జాలి కలిగింది, ఒరే రోగం వచ్చినా ఉద్యోగం తీయనరా, నీకు ఓపికన్నంత వరకు నాకు దూతగా పనిచేయి, పని చెయ్యకపోయినా ఇంట్లో కూర్చున్నా నీ నెల జీతం నీకు పంపేస్తాను, ఆన్లైన్లో వేసేస్తాను, పైగా ఆధార్ కార్డుతో లింకు చేసిన అకౌంట్ నెంబర్ పంపించే అన్నాడు ఆయన. రాజుగారు మంచివాడు కనుక ఆయన, ఓ దూతగారు రోగంతో ఉన్న పెద్దగా పని చేయలేకపోయినా
ఆయనకి మాత్రం జీతం పడిపోయేది. మహారాజులు పూర్వం అలా ఉండేవారట. ఎవరన్నా తమ దగ్గర కష్టపడి పనిచేసిన వాడు ఉంటే, వాడికి ఒకవేళ కష్టం వస్తే అటువంటిప్పుడు వాడికి ఉద్యోగం చెయ్యలేకపోయినా జీతం పంపేవారు, పోషణ బాధ్యత చూసేవారు. ఎవరైనా భటులు ఉంటారనుకోండి, యుద్ధంలో చచ్చిపోతే ఆ భటుడి భార్యలకి ఆ కుటుంబానికి కూడా నెలల జీతం పంపేవారటండి. ధర్మరాజు గారితోటి నారదుడు మహాభారతంలో సభాపర్వంలో ఇదే అన్నాడు, నీ కొలువులో నీ కోసం ప్రాణమిచ్చిన భటుల కుటుంబానికి ఏ కష్టం లేకుండా ధనం పంపుతున్నావా లేదా? నీ దగ్గర ఉద్యోగం చేసి నీ కోసం చచ్చిపోయినవాడు ఉంటాడుగా భటుడు, వాడిని మర్చిపోవడం కృతజ్ఞత అన్నాడు ఆయన. ఎంత మంచి మాటది. అందుకని ఒక భటుడు చచ్చిపోతే వాడి భార్యకో వాళ్ళ పిల్లలకో ఎవరుంటే వాళ్ళకి నెల నెల జీతభత్యాలు పంపాలి, ఇది రాజుగారి కర్తవ్యం అన్నాడు ఆయన. అందుకే మహాభారతంలో ఉన్న లక్షణాలన్నీ మనం జీర్ణం చేసుకుంటే అసలు ప్రపంచ ధర్మం అంటే ఏమిటో తెలుస్తుందన్నమాట. రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ఎవరి డ్యూటీలు వాళ్ళు ఎలా చేయాలి, ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, సంపూర్ణంగా భారతం చెప్పింది కాబట్టి భారతాన్ని పంచమ వేదం అన్నారు. అది ఐదవ వేదం అది. సరే, ఇదో పక్కన పెడితే, ఈ విధంగా కుష్ఠరోగి అయినటువంటి తన దూతకు కూడా ఆయన గారు జీతమిస్తూ, ఏది ఏమైనా మహారాజు గారు ధర్మాత్ముడు అవడం వల్ల ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సుఖంగానే బతుకుతున్నారు, కాలం గడిచిపోతున్నది. ఒకరోజున ఈ సూరసేన మహారాజు గారు సాయం సంధ్యా సమయంలో తన కోట పైభాగానికి ప్రాకారం పైకి వచ్చాడు. కోట చాలా పెద్దది, ఆ కోటకి పైన పెద్ద ప్రాకారం ఉన్నది. ఆ ప్రాకారం మీద నిలబడ్డాడు. ఆకాశంలో హఠాత్తుగా ఆ సంధ్యా సమయంలో ఒక మంచి కాంతి కనపడింది. అసలే సంధ్యా సమయం, కొంచెం కొంచెం చీకటి పడుతోంది. ఆ సమయంలో ఆకాశంలో గొప్ప కాంతి కనపడింది, మిరుమిట్లు గొలుపుతున్న కాంతి. ఆ కాంతిలో ఒక వాహనం వేడుతున్నట్టుగా ఆయనకు అర్థమైంది. నిజానికి అది మామూలు కాంతి కాదు, ఏదో ఒక విమానం, ఒక దివ్య విమానం ఆకాశంలో ఎగురుతోంది. ఆ విమానం నుంచి వస్తున్నటువంటి వెలుతురిది, కాంతి అది అనుకున్నాడు ఆయన. వెంటనే దూతలు కింద ఎవరో ఉంటే, ఒరే దూతల్లారా, ఆ విమానం ఎవరిదో ఏమిటో తెలుసుకోండి, నా ఆకాశ మార్గంలో ఎగురుతుంది అన్నాడు. నిజానికి ఆ విమానం ఎవరికీ కనపడదు. ఈ రాజుగారు ధర్మాత్ముడు, అందుకే ఆయనకి ఆ కాంతి కనపడింది. ఆకాశంలో చాలా దేవతా విమానాలు ఎగురుతూ ఉంటాయి, ఆ విమానాలన్నీ మనకు కనపడతాయా? మనలో ధర్మం ఉంటే అటువంటి విమానం చూడగలుగుతాం. వెంటనే దూతలు రాజుగారు చెప్పిన విమానం ఎవరిదో ఏమిటో చూద్దామని ఆ విమానం కేసి పరిగెత్తారు. అందులో ఈ కుష్ఠరోగం ఉన్న దూత కూడా ఉన్నాడు. ఆ పోటీ వాడు ఏదో కారణం చేత అక్కడికి వచ్చాడు. వాడు వచ్చి ఆ విమానం చూడగానే ఢామ్ అనే శబ్దంతో విమానం వచ్చి రాజుగారి ఉద్యానంలో కూలిపోయింది. ఆ విమానం కదలలేదు. వెంటనే దూతలు ఈ కుష్ఠరోగితో సహితంగా ఆ ఉద్యానంలోకి వెళ్ళారు. అదొక విశాలమైన విమానం, ఉద్యానంలో పడిపోవడంలో ఉద్యానంలో చెట్లన్నీ పచ్చడి పచ్చడైపోయాయి. ఆ చెట్ల పచ్చడితో పాటుగా విమానంలో చతికిలబడింది. ఆ విమానంలో కూర్చున్నవాడు మహాపురుషుడు. ఏం కర్మ వచ్చిందిరా ఈ ఊరు వచ్చా నేను అన్నాడు ఆయన. ఇంతలో రాజుగారు విమానం ఉద్యానంలో పడిపోవడం ఆయన చూశాడు. కోట దిగి పరుగు పరుగున ఆ చీకటి సమయంలో అక్కడికి వచ్చాడు. మహాకాంతితో చీకటిని చీల్చుకుని వెలిగిపోతున్నది విమానం, కానీ పైకి లేవడం లేదు. ఆ విమానంలో కూర్చున్న పురుషుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. వెంటనే రాజుగారు వచ్చి, మహాపురుష, ఎవరు నీవు, ఎందుకు ఈ విమానం ఇలా కూలిపోయింది, కారణమేమిటో తెలియటం లేదు అనగా ఆయన చిరునవ్వు నవ్వి, నీ రాజ్యంలో ఒక మహానుభావుడి చూపు నా విమానం మీద పడి నా విమానం కూలిపోయింది అన్నట. అంతటి మహాత్ముడు ఎవడన్నాడు ఈయన. ఇదిగో ఈ కుష్ఠరోగి నీ దూత, వీడు మహాపాపి, ఈ పాపం వల్లే వాడికి ఆ రోగం వచ్చింది. ఆ పాప ప్రభావం వల్ల పరమ పవిత్రమైన నా దివ్య విమానం కుప్పకూలిపోయింది అనగా, ఇంతకీ నువ్వెవరు స్వామి అన్నాడు. నేను దేవేంద్రుని, దేవలోకానికి అధిపతిని అన్నట ఆయన. ఇంద్రుడంతటి వాడు విమానం కూల్చిన పాపాత్ముడా మా దూత అన్నాడు ఆయన. అవునాయన, ఏం చేస్తాం, పరమ పాపాత్ములు కొంతమంది అలా ఉంటారు, వీడు చేసిన పాపాలన్నీ నీ కావు, నేను కావాలంటే నా దివ్యశక్తితో ఆకాశంలో ఎగరగలను, కానీ విమానాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నా విమానం తిరిగి పైకి పంపించే ఏర్పాట్లు చేయి అన్నట్ట. ఇంద్రుడు కావాలంటే ఎగిరిపోగలడు కదా, ఇంద్రుడి శక్తి చాలా గొప్పదే కదా. కానీ ఈ పాపాత్ముడి వల్ల ఈ విమానం కూలిపోయింది. ఈ విమానం ఈ లోకంలో ఉండకూడదు. దేవలోకపు విమానం భూలోకంలో ఉంటే దేవలోకానికి ముప్పు, భూలోకం వాళ్ళకి ముప్పే. కాబట్టి ఈ విమానం ఎగరాలనగానే ఏం చేయనండి అన్నట్ట. ఏం చేస్తే విమానం ఎగురుతుంది? మా నగరంలో కొన్ని వేల ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, వాటన్నిటికీ తాళ్ళు కట్టి దీన్ని బయటికి ఈడిపించనా అంటే ఎన్ని ఏనుగులైనా ఈ విమానాన్ని కదల్చలేవు. ఇది పైకి ఎగరాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం నీకు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు చెప్పగలడు. ఆయన పేరే భృసుండి అనే ఒక మహర్షి. ఆ భృసుండి మహర్షి తప్ప మరెవ్వరూ ఈ విమానాన్ని కదల్చలేరు. అనగానే ఆయన మాకు ఎలా దొరుకుతారండి అన్నట్టు ఈయన అయితే చెబుతున్నాను విను.